ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय।
चौथुन श्रीमद् भागवतम दशस्कंधम नालगो भागम 83 అధ్యాయము శ్లోకం 39.
ఆత్మరామస్యాం తస్య ఇమావయం వై గృహ దాసిక సర్వ సంగ నివృత్య అర్ధ తపస చ బభూవిమాం. ఆత్మారామస్య తస్సేమా వయం వై గృహదాసికా వయం వై గృహదాసికా సర్వసంగ నివృత్తాధ్యాం సర్వసంగ నివృత్తాధ్యాం తపసా చ బభూవిమా.
ఓమజ్ఞాంతిరందస్య జ్ఞానాంజన శరాకయ చక్షుం నిర్మితం మేం తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ బుద్ధులి శ్రీమతే భక్తివేదంత స్వామి ఇతి నామని. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ శ్లోకంలోని లక్ష్మణ అంటే శ్రీకృష్ణ యొక్క అష్టభార్యలో చివరి రాణి అయిన లక్ష్మణ ద్రౌపదితోని తన వివాహం ఏ విధంగా జరిగింది అనే విషయం గురించి వివరిస్తోంది. తర్వాత దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు, ఆయన ఆత్మారాముడు, ఆయనకు మేము దాసీలుగా వర్తిస్తూ ఆయన పట్ల ప్రేమతో మేము ఎదుగున్నాము అని చెప్తా ఉంది. తర్వాత సర్వసంగ పరిత్యాగం చేసి తపోనిష్టతో రాణులందరం కూడా ఆ దేవదేవునికి దాసీలుగా అయ్యామని చెప్తుంది. అదేవిధంగా తను గురించి తాను మాట్లాడుకున్నాడు అనే విషయాన్ని గమనించిన లక్ష్మణ ఇబ్బంది పడింది, సవతలను పొగుడుతుందని శిల విశ్వాసాకతకు వారు చెప్తా ఉన్నారు. మరొక ముఖ్యాంశం, సాధారణ పత్రం వలె కాక మేము మా భర్తని అంటే శ్రీకృష్ణుని ఆధీనంలోకి తెచ్చుకోలేదు, మేము ఆయనకి దాసీలుగానే మేము వెలిగాము అని పలికింది. నిజానికి ఈ రాణులందరూ కూడా భగవంతుని రాధనీ శక్తి అంటే రాధారాణి, రాధారాణి యొక్క విస్తరణలే. తమ ప్రేమతో అతన్ని పూర్తిగా నియంత్రించి ఉండిరి అంటే భగవంతుని వాళ్ళు ప్రేమతో నిర్బంధించారు లేదా నియంత్రిస్తున్నారు అని యొక్క భాష వివరిస్తుంది. అందరు ఈ యొక్క శ్లోకంలోని మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, భగవంతుని మనం భగవంతుని భక్తిని మనం చేయించుకోవాలనా లేదా భగవంతుని ప్రేమను పెంపొందించుకోవాలనా, మనం ఈ యొక్క భౌతికమైన విషయాలన్నీ కూడా పూర్తిగా త్యజించి తపోనిష్టలతోని భగవంతుని దాసిన వల్ల వర్తించినట్లయితే మనం ఆ భక్తులను మనం అభివృద్ధి సాధించగలుగుతామని ఒకటి తెలుస్తుంది. రెండవది, మనం ఎప్పుడు కూడా మనమే మాట్లాడుకుంటూ ఉంటాం, ఇతరుల గురించి మనం ఎప్పుడు కూడా కీర్తించాం. కానీ లక్ష్మణ విషయంలో ఆ విధంగా కాకుండా ఆమె తన గురించి తాను మాట్లాడుకుంటాం అనే విషయాన్ని గమనించింది కాబట్టి ఇబ్బంది పడింది కాబట్టి సవతలను పొగుడుతూ ఈ శ్లోకం చెప్పిందని విశ్వాచక ఠాకూర్ వారు తన అభిప్రాయం చెప్పారు. అదేవిధంగా మరొక అంశం, సాధారణమైన పత్నులు అంటే భార్యలు తమ భర్తను ఆధీనంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ మేము అలా కాకుండా ఆ దేవదేవునికి దాసీలుగా మేము వర్తించాము అని వినయంగా చెప్తుంది. మరొక అంశం ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క రాణులు ఉన్నారో వీరందరూ కూడా శ్రీకృష్ణ యొక్క ఆదిశక్తి అంటే రాధారాణి యొక్క విస్తరణలో. అందువల్ల వాళ్ళు రాధారాణి ఎటువంటి ప్రేమ కలిగి ఉందో అదే ప్రేమతో వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ని నియంత్రించారనే అంశం యొక్క శ్లోకంలోని మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆత్మారామస్య అంటే భగవంతుడు సంపూర్ణుడు, ఆయనకి కొంచెం కొరత అంటే ఏం లేదు. ఇక్కడ ముందు శ్లోకంలోని నిన్న లీలాపరమ ప్రభు తీసుకున్న శ్లోకంలోని భాష్యం ఏం చెప్తుందంటే, భగవానుడు పూర్ణుడు, స్వీయం సంతృప్తి వరకు అతనికి ఏదైనా అక్కరలేదు అని ఇక్కడ మనం భాష్యంలో వివరించబడింది. భగవంతుడు తన యొక్క కోరికలను నెరవేర్చుకోవడం కోసం కానీ లేదా తన యొక్క భావనలు వ్యక్తం చేసుకోవడం కానీ వేరే ఒక వ్యక్తి ఎవరు వచ్చి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అతను స్వయం సంపూర్ణుడు, లేదా ఆయన నిత్య ఆత్మారాముడు, అంటే ఎప్పుడు తనలోనే దివ్యమైన ఆనందం అనిపిస్తూ ఉంటాడు. కానీ సాధారణ జీవులైన మనము మన వేరే వ్యక్తి ద్వారా మనం ఆనందం పొందుతాం లేదా వేరే ఒక సేవ ద్వారా మనం తృప్తి చెందుతాం, కానీ మనకు మనంగా ఆ పని చేసుకోలేం, అది మన వల్ల కాదు. అందులో భగవంతుడు సంపూర్ణుడు పూర్ణుడని ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. కానీ విశుద్ధ భక్తులు అతని ప్రీతి కొరకు భాషలో ఏమనంటే, ఆ విషయం తెలిసిందైనా విశుద్ధ భక్తుడు ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండా కేవలం ప్రేమతో భక్తితో ఆ దేవదేవునికి కానుకలు అర్పించడును, అంటే సేవ చేస్తూ ఉంటాడు. అంటే ఈ విషయంలోని భగవంతుడు సర్వ సంపూర్ణుడైనప్పటికి కూడా, ఆయన దగ్గర అన్నీ ఉన్నప్పటికి కూడా, విశుద్ధ భక్తుడు తన దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండా భగవంతుడు ప్రేమతో భక్తితో అతను సేవ చేస్తూ ఉంటాడు, లేదంటే కానుకలు అర్పిస్తూ ఉంటాడు అని అక్కడ చెప్తోంది. అయితే ఆ ఇచ్చిన కానుక ఎటువంటిదైనప్పుడు కూడా ప్రేమతోనూ భక్తితో ఇస్తున్నాడు కాబట్టి భగవంతుడు దాన్ని ఆనందంగా స్వీకరిస్తున్నాడు అని చెప్తాడు. భగవంతుడు సంపూర్ణంగా ఉన్నప్పుడు కూడా భక్తుడు ప్రేమతో భక్తుడు దాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆ భగవంతుడు దాన్ని ఎంతో ఆనందంగా స్వీకరిస్తున్నాడు అని ఇక్కడ ముందు శ్లోకం భాషలోనే వివరించబడింది. అందువల్ల భగవంతుడు ఆత్మారాముడు ఆయనకు వేరొక వ్యక్తి యొక్క సహచరం వల్ల కావచ్చు లేదా సేవ వల్ల కావచ్చు మరొక విధం దొరకాల అతనికి సంతృప్తి వచ్చే అవకాశం లేదు, ఆయన స్వీయ సంతృప్తి కలిగి ఉంటాడు ఎప్పుడు కూడా అనే విషయం ఇక్కడ మనం తెలుస్తుంది. మరి భగవంతుడు మనం సేవ చేయడం లేదా ఆయన సంతృప్తి పరచడం జీవునిగా సహచరం కాబట్టి మనం ఆయన యొక్క తృప్తి కొరకు ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండా ఆయనకి మన సేవను అర్పించాలి అని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. మరి అటువంటి సేవను మనం చేయాలంటే లేదా భగవంతుని సంతృప్తి కొరకు మన కార్యాలు ఆచరించాలంటే ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తుంది, సర్వసంగ పరిత్యాగ అని చెప్తుంది. ఈ రాణులందరూ కూడా సర్వసంగ పరిత్యాగ అన్నీ కూడా త్యజించి, అంటే భౌతికమైన విషయాలన్నీ కూడా పక్కన పెట్టి తపోనిష్టలతో అంటే తపస్సును ఆచరిస్తూ నిష్టతో అంటే పట్టుదలగా రాణులందరూ ఆ దేవదేవునికి దాసిగణముగా అయితేమే అని భావంలో ఉంది ఈ శ్లోకం భావంలో. అందులో భక్తి జీవితంలో మనం విజయం పొందాలంటే ఈ యొక్క అవాంఛనీయ సహచరణ విడిచిపెట్టాలని ఈ యొక్క నెట్వర్క్ ఇన్స్టిట్యూషన్లోని మూడో శ్లోకం భాషలోని రూపాయి వివరిస్తారు. మనందరూ కూడా భక్తి జీవితంలో విజయం సాధించాలంటే అవాంఛనీయ అంటే వాంఛనీయ అంటే భౌతికమైన కోరికలను మనం తీసుకునేవి, అవాంఛనీయ అంటే భౌతికమైన విషయాలను కూడా పట్ల ఆసక్తి కలిగి ఉండేది, వాటి పట్ల సహచరణ కలిగి ఉండేది. వాంఛనీయ అంటే కృష్ణుడికి ఏవైతే ఇష్టమైనవో అంటే అనుకూలేశ కృష్ణానుశీలనం, కృష్ణునికి ఏది ఇష్టమైనవో ఆ పనులు చేయడం అవాంఛనీయం. ఇవి భక్తులు ఖచ్చితంగా అనుసరించాలి అని ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. అందులో అదే విషయాన్ని ఓ గృహస్థుడు మహాప్రభుని అడిగినప్పుడు వైష్ణవ లక్షణాలు అంటే ఏమిటి అని అడిగినప్పుడు అప్పుడు మహాప్రభు ఇచ్చిన సందేశం ఏంటంటే, అసత్సంగ సాగు ఏ వైష్ణవాచార్ అని చెప్తాను. అంటే భక్తులు కాని వారి సహచరం విడిచిపెడితే అటువంటి వాడు వైష్ణవ లక్షణాలు కలవాడని మహాప్రభు ఆ ఒక గృహస్థ భక్తుడితో వివరించారు. మరి భక్తి జీవితాన్ని అనుసరిస్తే మనం మనందరూ కూడా ఇదే యొక్క పద్ధతిని లేదా ఇదే ఒక సూత్రాన్ని ఆచరణలో పెట్టుకోవాలి లేదా ఆ విధంగా మెలగాలని మనం అవగాహన చేసుకోవాలి. మరి భక్తి జీవితం మనం ఆచరిస్తున్నప్పుడు ఎవరు మన యొక్క భక్తికి సహకరిస్తున్నారు, భక్తి మార్గంలో మనకి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు, ఉత్సాహపరుస్తున్నారు, వారి యొక్క సాంగత్యం మనకి భక్తుల విజయాన్ని సాధిస్తుంది లేదా ముందుకి పట్టుకెళ్తుంది. కానీ ఎవరైతే మన యొక్క భక్తి నుంచి తప్పించి లేదా వేరే విషయాల పట్ల మన ఆసక్తి కలిగిస్తున్నారో లేదంటే ప్రాపంచిక విషయాల పట్ల ఎక్కువగా స్పందిస్తూ ఆ విషయాల పట్ల చర్చిస్తున్నారో అటువంటి విషయాల పట్ల మనం అటువంటి వారితో మనం సాంగత్యం చేసినట్లయితే అది మన భక్తికి ఎంతో ఆటంకం అవుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్క భక్తుడు కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ యొక్క రూప మహాప్రభు తన గృహస్థ భక్తుడికి వివరిస్తున్నాడు. అందులో భక్తి జీవితం అనుసరించే వ్యక్తి ఖచ్చితంగా ఈ నియమాన్ని కలిగి ఉన్నట్టయితే అతని యొక్క భక్తిలో లేదా భక్తి సేవలో ఎటువంటి ఆటంకం లేకుండా ఖచ్చితంగా అతను విజయం సాధిస్తాడనే విషయం మనం అవగాహన చేసుకోవాలి. అదేవిధంగా తపోనిష్టలు అనేవి కూడా చాలా అవసరం. తపోనిష్టలు లేకుండా భక్తుడు కృష్ణ చైతన్యంలో అభివృద్ధి సాధించాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ భక్తి మార్గంలో తపస్సును ఆచరించాలి. తపస్సు అంటే మన ఇంద్రియాలకి లేదా మనసుకి కష్టం కలిగించుకుని భగవంతుని సంతృప్తి కొరకు మనం చేసే కార్యక్రమాలు. మరి మనం చేసే తపస్సు ఏముంది? బయట చాలామంది లైక్ యోగులు ఉన్నారంటే వారు ఎంతో తపస్సును ఆచరిస్తారు. పూర్తిగా ఇంద్రియాలని దేహాన్ని పూర్తిగా కష్టరం చేస్తూ మనసుని భగవంతుని మీద కేంద్రీకరించడం కోసం ఎంతో తీవ్ర ప్రయాసపడుతుంటారు. మరి భక్తి జీవితం ఆచరిస్తే మన కృష్ణ జీవితంలో మనం ఉన్నాం. మనం ఈ కార్యక్రమంలో ఎటువంటి తపస్సును ఆచరించాలి అంటే ప్రభుపాద గారు మనకి ఇచ్చిన ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే ఈ యొక్క ఉదయం కార్యక్రమాలు సాయంత్రం కార్యక్రమాలని మనం దాన్ని సరళంగా ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడు ఆ యొక్క తపస్సుది సమానమవుతుంది. ఉదాహరణకి ఉదయాన్నే మనం నిద్రలేసిన తర్వాత శారీరక శుభ్రత చేసుకోవడం తపస్సు. అదేంటంటే శారీరక శుభ్రత చేసుకోవడం తపస్సు ఎట్లా అవుతుంది? ఖచ్చితంగా తపస్సే. ఉదయం లేచిన తర్వాత చాలా కొద్ది ఏ కొద్ది మందో సంపూర్ణంగా స్నానం చేసి భగవంతు మందిరాలకు వెళ్ళి పరిపూర్ణంగా కార్యక్రమం ఉపయోగమవుతారు. సాధారణంగా ఒళ్ళు శుభ్రం చేసుకోవడం అంటే అంత ఆసక్తి చూపించరు. ఏదో మొక్కుబడికి స్నానం చేసిన నీళ్లు అమ్ముకుని బయటకు వస్తూ ఉంటారు. కానీ నిజమైంది కాదు, శారీరకంగా శుభ్రంగా మొత్తం దేహాన్నంతా కూడా శుభ్రం చేసుకోవాలి. కాబట్టి నవరంధ్రాన్ని శుభ్రం చేసుకుని మనం మందిరంలో అడుగు పెట్టాలి, ఉతికిన బట్టలు వేసుకుని. ఇది మనం సాధారణంగా ఆచరించేది. తర్వాత మంగళారతికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలి. సాధారణంగా మనం మంగళారతికి నిద్రలేసే సమయంలోని మనం ముందు రోజుల్లో ఏదైనా అధికమైన సేవలు కావచ్చు, మళ్ళీ ఏదైనా వేరే తీవ్రమైన అస్వస్థతలు కావచ్చు, మనసు నిద్ర నుంచి మేల్కోవడానికి కానీ లేదా మంగళారతి హాజరు కానివ్వడానికి కానీ ఆసక్తి చూపించవద్దు. నిన్నంతా బాగా శ్రమపడ్డావు కదా, లేదా ఫుల్ టైం సర్వీసు, ఎందుకంటే ఇప్పుడు కొద్దిమంది భక్తులు మాయాపురి వెళ్ళారు, నువ్వు ఉదయం సాయంత్రం తీవ్రమైన సేవ చేశావు కాబట్టి ఇవి రెస్ట్ తీసుకో, పర్లేదు టెంపుల్ కమంటున్నావు అని మనం చెప్పొచ్చులే అని మనసు ఎన్నో రకాలుగా మనకు ప్రలోభ పెడుతుంటుంది. కానీ ఆ మనసుకు ప్రలోభానికి మనం ఎట్టి పరిస్థితులు లొంగకుండా మంగళారతికి నేను ఖచ్చితంగా హారతి కావాలని మనం ఎప్పుడైతే వస్తామో అది ఖచ్చితంగా తపస్సే, నో డౌట్. అదే మనసు యొక్క మాటను వినకుండా మనం భగవంతుని సంతృప్తి వరకు మన కార్యం ఆచరిస్తూ ఉన్నాం కాబట్టి అది తపస్సుతో కూడుకునే విషయం అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా భగవంతుని నామజపం చేస్తూ ఉంటాం. మనం మనకు కేటాయించబడిన ఉదయం 5:30 నుంచి 7:30 గంట వరకు ఇవ్వబడిన సమయం 2 గంటల సమయం. ఆ సమయంలో భగవంతు నామ జపం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రాన్ని మనం నిశ్చయంగా ఒక దగ్గరే ఉంటూ భగవంతు నామాన్ని పరిపూర్ణంగా 16 నామాలని పూర్తి చేయడం కోసం మనం సమయం కేటాయించడం కూడా తపస్సే. కానీ ఆ సమయం కేటాయించకుండా మనం ఈ జప సమయంలో ఎన్నెన్నో రకాల విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం, లేదంటే సేవల గురించి మాట్లాడుతూ ఉంటాం, లేదా పక్క వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉంటాం, లేదంటే ఈ తర్వాత మన కార్యక్రమం ఏంటి ఈ విషయాల గురించి చర్చిస్తూ మన సమయాన్ని పూర్తిగా వృధా చేస్తాం. తర్వాత రోజంతా కూడా జపం చేసుకుంటూ మనం టైం గడిపేస్తాం. ఆ విధంగా చేయడం ద్వారా మనం ఆ యొక్క తపస్సు అనే కార్యక్రమాన్ని మనం న్యాయం చేసిన వాళ్ళు కాకుండా ఉండవుతాం. అందులో ఈ యొక్క 16 మాలన్నీ ఖచ్చితంగా ఉదయాన్నే మనం పూర్తి చేసుకోవడం కూడా తపస్సే. రెండవది సంకీర్తన. భగవన్ నామ సంకీర్తన జరుగుతున్నప్పుడు మనం వేరే విషయాలన్నీ లేకుండా సంపూర్ణంగా మన మనసు ఇంద్రియాలని భగవంతుని యొక్క పాదపద్మాలు ఉంటూ ఆ సంకీర్తనలో పాల్గొనడం కూడా తపస్సే. కానీ మనసు మనని వేరే విషయాల పట్ల మభ్యపెడుతూ ఉంటుంది. భగవంతుని సంకీర్తనలు కాకుండా అక్కడ సేవలు ఉన్నాయి, పలాన దగ్గరకు వెళ్ళు, అది చూసా ఇది చూసా అని మనం ప్రలో పెడుతూ ఉంటుంది. మనం దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అలా పోకుండా సంకీర్తన నిమగ్నం కావడం కూడా ఖచ్చితంగా తపస్సే. రెండవది భాగవత తరగతుల్లో మనం ఆ భాగవత తరగతుల్లో ఉన్న విషయాల్ని అవగాహన చేసుకోవడం, దాన్ని బాగా శ్రవణం చేయడం అనేది చాలా తపస్సు. కానీ ఆ విధంగా మనసు మన ఆ యొక్క భాగవత తరగతులు వినడానికి ఆసక్తి చూపించవద్దు. మనం నిద్రపోవడం కావచ్చు, లేదంటే పక్కవక్క విషయాల పట్ల మనసు అటు అటు పరిభ్రమిస్తుంటుంది. భాగవత చర్చలో ఉన్న విషయాలు మనం గమనించకుండా ఉండే విధంగా మన మనసు మనం ప్రలోభ పెడుతుంటుంది. అందులో అటువంటి విషయాల పట్ల పోనివ్వకుండా భాగవత తరగతిలో ఉండే విషయాలను, ముఖ్య విషయాలను గమనించి దాన్ని మన కృష్ణ చైతన్య భక్తి మార్గంలోని అమలు చేసుకోవడం కోసం మనం ప్రయత్నించాలి. రెండవది ప్రసాదం. కేవలం భగవంతుడికి అర్పించిన ప్రసాదం మాత్రమే తీసుకుంటాను అనేది కూడా తపస్సే. మనం అనుకుంటాం ఏం ఎందుకు కాకూడదు, ఏదైనా ఆహారం అవుతుంది కదా అని తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు. కాదు, ఖచ్చితంగా భగవంతుకి అర్పించిన ప్రసాదం మాత్రమే మన భక్తి జీవితానికి సహకరిస్తుంది. భగవంతుకి అర్పించిన ప్రసాదం తీసుకున్నట్టయితే అది మన భక్తికి సహకరించదు అనే విషయం ఖచ్చితంగా అవగాహన చేసుకోవాలి. ఇది ప్రత్యక్షంగా మన భక్తులు కొన్ని సమయాల్లో బయటకు వెళ్ళినప్పుడు ఎవరెవరో వండిన బట్టి వస్తువులు తీసుకుంటారు, తద్వారా వారి ఇంద్రియాలు కలిసి ఉంటాయి, వారి భక్తి జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు కొన్ని సందర్భాలు చాలా ఉన్నాయి, అది చెప్పుకుని పోతే మనం ఇంకా టైం సరిపోదు. అదేవిధంగా ఇక శాస్త్ర పఠన భగవంతుడి యొక్క శాస్త్రాలు మనం నిశ్చితంగా ఖచ్చితంగా మనం చదవాలి. రోజుకు కనీసం గంట రెండు గంటలని మనం ఖచ్చితంగా చదవాలి. ఇది కూడా తపస్సే. అదేం తపస్సు అవుతుందంటే మనం ఎన్నో విషయాలు చదవడం కోసం టైం కేటాయిస్తాం, పేపర్ చూడడం టైం కేటాయిస్తాం, రకరకాల మ్యాగజైన్ చూడడం టైం కేటాయిస్తాం, కానీ మన నిత్యం ఆచరించే కృష్ణ చైతన్యంలో ఉండే ఈ భగవత్ భాగవతాన్ని కానీ శ్రీమద్ భాగవతాన్ని కానీ భగవద్గీత కానీ మనం చదవడానికి సమయం కేటాయించాం. దానికి మనం ఎన్నెన్నో సాకులు చెప్తూ ఉంటాం, నేను ఆ సమ ఆ సేవ వల్ల నేను బిజీ అయిపోయాను, లేదంటే ఈ పలానా కార్యం వల్ల నేను బిజీ అయిపోయాను, నేను చదవలేకపోయాను చెప్తుంటాం. కానీ ఖచ్చితంగా మనం మన యొక్క రోజు కార్యక్రమంలో గంట నుంచి రెండు గంటల వరకు మనం ఖచ్చితంగా ఈ యొక్క భగవద్గీత లేదా భాగవతాన్ని శాస్త్రాలను అధ్యయనం చేయాలి. ఇది మనకు కర్తవ్యం. అదేవిధంగా సేవ, భగవంతుని సేవ చేయడం కూడా కర్తవ్యం, తపస్సే. ఎంతమందికి అవకాశం లభిస్తుంది? ఎన్నో వేల మంది లక్షల మంది ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నారు. వారందరూ ఎంతమంది భగవత్ సేవలో నిమగ్నమవుతున్నారు? ఆ దొరికిన సేవను మనం ఖచ్చితంగా చేస్తున్నామంటే అది కూడా తపస్సు. మన ఇవ్వబడిన తపస్సులోని సేవలోని నిర్ణీతమైన సమయాన్ని మనకి యాజమాన్యం ఏమిచ్చారో ఆ సేవని, ఆ నిర్ణీత సమయాన్ని ఖచ్చితంగా మనం వెచ్చించాలి, అంటే ఖర్చు చేయాలి. అలా కాకుండా నువ్వు ఆ సేవను వేరే విషయాల పట్ల ఖర్చు చేసినట్టయితే, అంటే నిద్రపోవడం లేదా సేవ తప్పించుకుని వేరే విషయాల పట్ల నిమగ్నం కావడం, ఇవి చేసినట్టయితే మన సేవకు మనం న్యాయం చేసిన వాళ్ళు కావు. అందువల్ల సేవ కూడా ఖచ్చితంగా తపస్సు అవుతుంది. అంటే భగవత్ సంబంధితమైన సేవ ఖచ్చితమైన తపస్సు, భగవత్ సంబంధం కానీ ఎటువంటి కార్యమైనా తపస్సు కాదు అనే విషయం మనం అవగాహన చేసుకోవాలి. తర్వాత సాంగత్యం. సాంగత్యం అంటే స్నేహం. ఎటువంటి వ్యక్తులతో నేను స్నేహం చేస్తాను, ఎటువంటి సహచరాన్ని నేను అనుసరిస్తున్నాను అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ సహచరణం, సేవ, పఠన, ప్రసాదం, ఇవేతం ఏ విధంగా చర్చించుకున్నామో ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా మనకు భక్తి జీవితానికి తపస్సు కూడుకున్నవి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్రభుపాద గారు ఒక కోడ్ నేను జస్ట్ లాస్ట్ 2 డేస్ బ్యాక్ చదివాను. ఆ కోడ్ ఏంటంటే, ఆధ్యాత్మిక ప్రగతికి భక్తునికి ఉదయ కార్యక్రమాలు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాయి, ఆ సమయంలో భగవంతుని యొక్క అపారమైన కృప లభిస్తుంది అని ప్రభుపాద వివరించారు. దానికి ఉదాహరణగా ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, ఒక వ్యాపారవేత్త తనకు వ్యాపారం అత్యధికంగా జరుగుతున్నప్పుడు ఆ ఏకశన కూడా అశ్రద్ధ చేయడు, లేదా సమయాన్ని నిర్లక్ష్యపరిచి ఈ రోజు నా వ్యాపారం అయిపోయిందని స్టాప్ మోయడు, లేదంటే వ్యాపారం మూతవేయడు. ఎంత ఎక్కువగా డబ్బులు వస్తుంటే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడం కోసం ఇంకా టైం స్పెండ్ చేస్తాడు, ధనానికి అంటే సమయాన్ని కేటాయిస్తాడు, శక్తిని కేటాయిస్తాడు, తర్వాత ఎంతో పరిశ్రమ చేస్తాడు దాని కొరకు, ఆ లాభాన్ని గడించడం కోసం. అదేవిధంగా భక్తుడు కూడా భగవంతుని అపారమైన కృప పొందడానికి అదే ఉదయ ఉదయ కార్యక్రమాలు అనువైన సమయం కాబట్టి, ఆ అనువైన సమయంలో ఆ అపారమైన కృప పొందడం కొరకు భక్తుడు కూడా అంతే సమయం కేటాయించాలి, అదేవిధంగా ఉత్సాహం కలిగి ఉండాలి, అదేవిధంగా పరిశ్రమించాలని ప్రభుపాదులు ఆ కోడ్లు వివరించారు. అందులో ఈ విషయంలో మనం అవగాహన చేసుకోవాలంటే, భక్తి యొక్క జీవితంలో మనం ప్రగతి సాధించాలంటే ఉదయ కార్యక్రమాలు ఖచ్చితంగా హాజరయ్యి వాటిలో మనం ఆ యొక్క భగవంతుని కృపని మనం పెంపొందించే కొరకు ఉత్సుకత కలిగి ఉండాలనే విషయం ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క పైన మనం ఏవైతే చర్చించుకున్న ఈ యొక్క తపస్సు అంటే ఈ విధాన్ని కూడా సక్రమంగా మనం చేసినప్పుడు, అంటే ఈ క్రమ పద్ధతిలో మనం ఆచరిస్తున్నప్పుడు భక్తి దశల్లో నిష్టాన్ని స్థాయికి మనం చేరుకోగలుగుతాం. ఇక్కడ మనకి భక్తి దశలు 9 ఉన్నాయి, అది మీ అంత తెలిసిందే, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది సాధు శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనధనివృత్తి, నిష్ఠ, ఆసక్తి, రుచి, భావ, ప్రేమ. ఈ 9 రకాలలోని ఈ యొక్క అనధనివృత్తి తర్వాత నిష్ఠ అనేది వస్తుంది. ఏదైతే ముందు మనం చర్చించుకున్నామో ఈ ఉదయం కార్యక్రమాలు క్రమం తప్పకుండా శిక్షణగా మనం ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడు మనకి నిష్ఠ అంటే ఆ యొక్క కార్యక్రమం పైన పట్టుదలతో మెలిగే విధానంగా మనం వస్తాం. ఆ విధంగా చేయడం ద్వారా మనం భగవంతుని సంతృప్తిపరిచే మార్గంలో మనకు ప్రజలు సాధిస్తాం. అంటే ఎప్పుడైతే నిష్ఠ వస్తుందో దెన్ ఆ యొక్క కృష్ణ యొక్క సేవల్లో మనకు ఆసక్తి ఏర్పడుతుంది, దాని తర్వాత రుచి ఏర్పడుతుంది, తద్వారా భావస్థాయికి వెళ్తాం, ఆ తర్వాత భగవంతుని పరిపూర్ణ ప్రేమ స్థాయికి మనం చేరుకోగలుగుతాం అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అందులో ఈ యొక్క తపస్సును, నిష్ఠని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో కృష్ణ చైతన్యం మనం ఖచ్చితంగా అభివృద్ధి సాధిస్తాము అని మనం అవగాహన చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, లక్ష్మణ తన గురించే తాను మాట్లాడుకుంటూ గుర్తించినంతా ఇబ్బంది పడి సవతల్ని పొగుడుందని ఈ శ్లోకం వివరిస్తుంది. సాధారణంగా తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడంలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తి చూపిస్తుంటారు. వేరొకరి గురించి వింటా ఉంటే మనం అంత ఆసక్తి చూపించాం. నేను చెప్పు అంటే నేను ఈ విధంగా చేశాను, ఆ విధంగా చేశానని రోజుల తరబడి చెప్పడానికి మనం ఏమి అసలు కొంచెం కూడా విసుగు చెందాం. చెప్తూ వెళ్తుంటాం, చుట్టుపక్కల పరిస్థితులు కూడా మనం గమనించాం, మన గురించి అంత బాగా చెప్పుకోవడం కోసం మనం ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటాం. కానీ లక్ష్మణ విషయంలో ఆ విధంగా గమనించలేదు. లక్ష్మణ్ గమనించింది, నేను నా గురించి చెప్పుకుంటూ పోతున్నాను, నా అని గమనించి వెంటనే తన యొక్క సౌతలైన రాణులు, అంటే ఇంతకుముందు ఉన్న 7 మంది రాణులు కూడా ఆమె పొగుడుతూ మేమందరూ కూడా శ్రీకృష్ణ భగవాని సేవలో దాసులుగా మేము వెలిగాము అంటూ అది చెప్తూ ఉంది. అంటే లక్ష్మణ సదాగా లక్ష్మణ విజయం మన ముందు శ్లోకాలు మనం తెలుసుకున్నాం. లక్ష్మణి యొక్క లక్ష్మణ్ణి శ్రీకృష్ణుని వివాహం చేసుకున్న ముందు ఈ యొక్క మత్స్యయంత్రాన్ని ధరించి శ్రీకృష్ణుడు లక్ష్మణ్ స్వీకరించాడు. అది ఒక గొప్ప విజయమైన కార్యక్రమం. అంత గొప్ప స్థితిలో ఉన్న నేను శ్రీకృష్ణుని దాసిగా వర్తించాను. అదే ఇతరులందరూ కూడా ఎన్నెన్నో కార్యాల్లో కృష్ణుడు విజయాన్ని సాధించి తన యొక్క రాణులను కూడా స్వీకరించాడు అని లక్ష్మణ్ వివరిస్తోంది. మనం ఈ యొక్క సొంత విషయాలు చెప్పుకోవడంలోని లేదంటే మన యొక్క గొప్పలు చెప్పుకోవడంలోని ఎప్పుడు కూడా చాలా ఆసక్తి చూపిస్తుంటాం, కానీ ఇతరులను కీర్తించిన విషయంలో మనం ఆసక్తి చూపించాం. కానీ ఎవరికైతే ఈ యొక్క కృష్ణుని యొక్క భక్తి స్థాయిలో స్థిరంగా ఉంటారో లేదా కృష్ణుని చేత అనుసరించిన వ్యక్తి ఉంటారో వారు కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో వారి గొప్పతనం చెప్పుకున్నప్పటికీ వెంటనే వాళ్ళు గమనిస్తారు, ఇది నేను నా గొప్పతనం చెప్పుకుంటున్నాను సరైనది కాదు, నా తోటి వారిని కూడా నేను పొగడాలి అనే విషయం గమనిస్తారు. అందువల్ల మనం భక్తి చేత అనుసరిస్తాం కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం ఎవరైనా నువ్వు మంచి బాగా సేవ చేసావు లేదా మంచి బాగా భక్తి సూచన చేశావు లేదా మంచి బాగా ధన సహాయాన్ని మందిరానికి తీసుకొచ్చావు అని పొగిడినప్పుడు కూడా నేను ఆ విధంగా చేశాను ఈ విధంగా చేశాను మన యాజమాన్యం చెప్పొచ్చు. కానీ వెంటనే మన స్థితిని గుర్తించి అంటే నేను ఎప్పటికీ నేను భగవంతుని దాసునే, ఆయన సేవల్లో ఎప్పటికీ నేను చిన్నవాడినే అనే భావం కలిగి ఉండి మనతో ఆ యొక్క సేవకు ఎవరైతే సహకరించారో వారందరినీ మనం కీర్తించినట్టయితే అప్పుడు యాజమాన్యం కానీ లేదా భగవంతుడు కానీ లేదా ఇతర సీనియర్ అధికారులు కానీ వారందరూ కూడా సంతృప్తి చెందుతారు ఇతను మన యొక్క మంచి అవగాహనకి. అందువల్ల భక్తి జీవితంలో మనం ఈ వెళ్తూ ఉన్నప్పుడు మన ఏ సేవ చేస్తున్నామో లేదా మన కార్యక్రమాల్లో ఖచ్చితంగా మన తోటివారి సహకారం అడగడం ఖచ్చితంగా ఉంది. ఏ ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ఏది చేయలేడు, ఖచ్చితంగా వేరొకరు సహకారం ఉంటేనే ఆ పని ఆచరించగలుగుతాడు. అందులో ఆ విషయాన్ని మనం గమనించాలనే విషయం ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అందులో ఈ విషయాన్ని గమనించింది లక్ష్మణ్ కాబట్టి తాను దాస్యభావంతో మేమందరూ శ్రీకృష్ణ భగవానికి సేవ చేశాము అనే భావంతో చెప్పింది. భక్తి జీవితం అనుసరిస్తున్న ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ భావన కలిగి ఉండాలి. నేను ఎప్పుడు కూడా దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ దాసుణ్ణి అనే భావన కలిగి ఉండాలి. అందులో మనందరికీ కూడా ఆధ్యాత్మిక గురు దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు శివరం దాసుని ఇవ్వడం కారణం ఏంటంటే నీవు శ్రీకృష్ణ భగవాన్ యొక్క దాసుడివి అని చెప్పడం కోసమే. కానీ మనం ఆ దాసనే ఆ వర్డ్ని మనం చెప్పకుండా ముందు వర్డ్నే మనం చెప్తాం. ఎగ్జాంపుల్ లక్ష్మీపతి అని మనం చెప్తాం, కానీ లక్ష్మీపతి గౌరదాస్ అని మనం ఎవరు చెప్పాం. ఎందుకంటే ఈ విధంగా నేను కూడా ఇప్పుడు కూడా లక్ష్మీపతి అని చెప్తాను, కానీ లక్ష్మీపతి గౌరదాస్ అని మనం ఎవరు చెప్పాం. ఎందుకంటే మన మనసులోని నరనరాల్లో పూర్తిగా జీర్ణించిపోయి ఉన్నాము బాసుగా వర్తించాలని. లాస్ట్ 2 డేస్ బ్యాక్ నందబాలరావు ఒక మంచి విషయాన్ని నెల చేశాడు మార్నింగ్ చెప్పిన టైంలో, ప్రభు జీవుడికి ఎట్లయినా ఈ బౌద్ధ జగత్తులో బోధించాలి, నియంత్రించాలి, కంట్రోల్ చేయాలనే భావన బలంగా నాటుకుంది. అందువల్ల ఇక్కడ జీవుడు బద్ధస్థితిలో ఉండి ఎన్నో రకాల కష్టాలు అనిపిస్తున్నాడు అనే విషయం నందబాలని చెప్పాడు. ఇది మన అందరి హృదయంలో ఉంది కాబట్టి ఈ దాస అనే విషయాన్ని మనం బయటకు వ్యక్తం చేయం. ఇప్పుడు కూడా మనం ఒక పేరు మాత్రం చెప్తాం, కానీ చివరి దాస అనే విషయం చెప్పాం. కానీ దాసని పాలు ఎప్పుడు చెప్పగలుగుతాం అంటే నేను భగవంతుని యొక్క భక్తి సేవలో చాలా అర్థమైన వాడిని, నాకు గొప్ప అవకాశం లభించింది, ఈ అవకాశం నేను సక్రమంగా వినియోగించాలి భావన కలిగిన మాత్రమే నేను దాసుణ్ణి అని చెప్పుకుంటాడు. ఆ దాసుని చెప్పుకోవడం ద్వారా సహజంగా అతడు వినయస్థితి రాగలుగుతాడు అనే విషయం మనం అవగాహన చేసుకోవాలి. అందువల్ల ఆ యొక్క భక్తి జీవితాన్ని మనం ప్రకృతి సాధించాలంటే మనం ఈ దాసనే భావాన్ని నొక్కి నొక్కి ఖచ్చితంగా మనం చెప్పాల్సిందే అనే విషయం మనం తెలుసుకోవాలి. ఇంకొక పాయింట్ అంటే సాధారణ పత్రుల వలె మేము శ్రీకృష్ణుని ఆధీనంలో తీసుకోలేదు అని ఈ యొక్క లక్ష్మణ్ చెప్తా ఉంది. మన యొక్క సమాజంలో చూసినట్టయితే సాధారణంగా స్త్రీలు గొప్ప ధనం ఉన్నా లేదంటే ఈ యొక్క చదువు ఉన్నా లేదా తెలివితేటలు ఉన్నా సౌందర్యం ఉన్నా ఏదైనా చేయగల నేర్పున్నా లేదంటే ఎక్కువ కట్నం పట్టుకొచ్చినా లేదా ఉద్యోగం ఉన్నా వ్యాపారం చేస్తున్నా పురుషుల్ని అజమాయిష్ చేయాలని లేదా అనగదొక్కని చూస్తుంటారు. మనం ఇది నేను బాహ్యంగా చెప్పేది కాదు, మనందరికీ తెలిసింది అది. ఇది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ లక్ష్మణ అటువంటి భావన లేదు, నేను కృష్ణుడికి దాసినే అనే భావం ఉంది. శ్రీకృష్ణుడు ఆ యొక్క మత్స్యంత్రాన్ని బేరీజి తీసుకున్నప్పుడు అంతమంది రాజులు కూడా ఆ యొక్క చివరికి అర్జునుడు కూడా ఆ యొక్క మత్స్యంత్రాన్ని బేధించలేపాడు. శ్రీకృష్ణుడు అవలేలుగా ఆ కార్యక్రమం చేయగలిగాడు. నేను ఇంత గొప్పదాన్ని ఆయన భావం లేకుండా నేను ఇంత గొప్పదాన్ని అయినప్పుడు కూడా ఆ దేవదేవుని యొక్క దాసినే అనే భావంతో లక్ష్మణ వర్తించింది. అదేవిధంగా సమాజంలో ఉన్న లేదా కుటుంబంలో ఉన్న భార్య లేదంటే స్త్రీ కావచ్చు, తను ఎంత గొప్ప స్థితిలో ఉన్నప్పుడు కూడా తాను తన భర్తకు ఇప్పుడు కూడా సేవకురాలని, ఆయన సంతృప్తి కొరకు నా కార్యం ఆచరించాలనే భావన కలిగి ఉండాలన్నది ఇక్కడ ముఖ్య విషయం. అంటే అక్కడ లక్ష్మణ్ ప్రత్యక్షంగా చేసి చూపిస్తుంది ఏ విధంగా భార్య భర్తతో మెలగాలి, ఏ విధంగా తన కార్యక్రమాన్ని కుటుంబంలో గడుపుకోవాలి అనే విషయాన్ని ప్రత్యక్షంగా చూపిస్తున్నది లక్ష్మణ. అదేవిధంగా స్త్రీ కూడా అదేవిధంగా తన యొక్క భర్తతో వసించినప్పుడు లేదా మెలిగినప్పుడు ఆ కుటుంబం ఎంతో సౌభాగ్యంతో ఉంటుంది. కానీ ఇది ఈ సందర్భం ఎప్పుడు జరుగుతుందంటే, లైక్ ఇటువంటి పురుషుడు ఆధీనంలో తీసుకురావడం ఎప్పుడు జరుగుతుందంటే, ఆ యొక్క పురుషుడికి శాస్త్రజ్ఞానం లేకుండా ఇంద్రియ లోడ్ అయినప్పుడు బాధ్యత లేకుండా వర్తించినప్పుడు మాత్రమే ఇటువంటి స్థితి ఏర్పడుతుంది. అంటే భర్త కుటుంబంలోని శాస్త్రజ్ఞానం లేకుండా ఇంద్రియ లోడ్ అయి బాధ్యత లేకుండా ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ఆ స్త్రీ పురుషుని ఖచ్చితంగా తన యొక్క ఆధీనం తీసుకుంటుంది. మీరు గమనించి చూసినట్టయితే ఈ మూడు ఖచ్చితంగా కనిపిస్తాయి. కానీ ఇవి ఏవైతే కలిగి ఉంటాడో, అంటే శాస్త్రాలు మంచి అవగాహన కలిగి ఉండి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి బాధ్యతగా కలిగిన వారు కుటుంబాన్ని కృష్ణ చిత్రంతగా మారుస్తారనే విషయం, దానికి కూడా ప్రాక్టికల్ చాలా ఉన్నాయి. అందువల్ల పురుషుడనే వాడు తన బాధ్యతలు ఏంటో తెలుసుకోగలిగి ఉండాలి. ఆ విధంగా వర్తించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని తన భార్య నుంచి ఇటువంటి ఇబ్బంది పొందదనే విషయం మనం గమనించాలి. కానీ ఇది పూర్తిగా గృహ సంబంధమైన విషయం. ఇది దీనికి చర్చించగలుగుతాం వెళ్తే అది మళ్ళీ టాపిక్ వేరే వెళ్తుంది. కానీ ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి ఇక్కడ వివరిస్తున్నాను. అందులో పురుషుడు అనేవాడు ఖచ్చితంగా తన బాధ్యతను గుర్తించాలి, అదేవిధంగా ఇంద్రియనిగ్రహం కలిగి ఉండాలి, కృష్ణ చైతన్య జ్ఞానం లేదా శాస్త్రాలపైన సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలనే విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఈ రాణులందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ యొక్క సాధనీ శక్తి, అంటే రాధారాణి, రాధారాణి యొక్క విస్తరణలు అంటే ఎక్స్పాన్షన్స్. భగవంతుడు అనంతుడు, అంటే భగవంతుని యొక్క శక్తి, భగవంతుని యొక్క రూపాలు అనంతం, అవి లెక్కలేనివి. మరి ఆ లెక్కలేనని విస్తరణల్ని, ఇవన్నీ కూడా అన్ని విస్తరణలు కూడా వాటిని కూడా సంతృప్తిపరచడానికి అంత బాగా విస్తరింపగలిగేది కేవలం రాధారాణి మాత్రమే. అందువల్ల రాధారాణి కూడా తన యొక్క అనంతమైన రూపాల్లోని విస్తరించి ఆ దేవదేవుని విస్తరణ రూపాలకి సేవ చేస్తూ ఆయన ఆనందపరుస్తుంది అనే విషయం మనం అవగాహన చేసుకోవాలి. ఇది డీటెయిల్స్ ఏంటంటే శ్రీమద్ భాగవత ఫిఫ్త్ కంటెంట్ డీటెయిల్స్ లోని ఉంది. ఈ యొక్క విష్ణు లక్ష్మి లేదంటే ఏదైతే భగవంతుని విస్తరణలు ఉన్నాయో ఆ విస్తరణలకి ఒక సేవక రూపంలోని శ్రీమతి రాధారాణి తన విభజనలుగా విభజించబడి ఆ దేవదేవుని సేవ చేస్తుంది, ఆయన సంతృప్తిపరుస్తున్న విషయం ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యాంశం ఏంటంటే కృష్ణుని ప్రేమపూర్వకంగా ఆరాధించడంలో రాధారాణి ప్రథమరాలు. అంటే భగవంతుని నిత్యము ఆరాధించే తర్వాత ప్రేమపూర్వకంగా ఆరాధించే ఎంతో మంది భక్తుల్లో ఎవరెవరు ఉన్నది వారందరిలో కూడా ప్రప్రథమరాలు శ్రీమతి రాధారాణి. కనుక ఆమె మాత్రమే శ్రీకృష్ణుని నియంత్రించగలదు లేదా ఆమె మాత్రమే కృష్ణుని బంధించగలదు అనే విషయం మనకు అర్థం చేసుకోవాలి. మరి భగవంతుని యొక్క ప్రేమ ఎంతో ఎత్తుంది, అది ఎంత ఎత్తుందంటే మనం అందుకోలేనంత ఎత్తుంది. అదేవిధంగా భగవంతుని యొక్క ప్రేమ ఎంతో లోతైంది, అంటే అది అగాధం, అంటే సముద్రం లోతు ఎంత లోతు అంటే సముద్రానికైనా మనం కొంత లోతు గమనించగలుగుతాం ఎంత లోతు ఉందని. అదేవిధంగా ఆకాశం చూసుకుంటే కొంత ఎత్తు ఉందని మనం కొంతైనా మనం ఊహించగలుగుతాం. అదేవిధంగా భగవంతుడికి యొక్క వెడల్పు, అంటే ఆయనకు ప్రేమ ఎంత వెడల్పు కలిగి ఉందంటే అది ఎంతో మనకి అంతులేనిది, దాన్ని మనం కొంచెం కూడా మనం ఊహించదక్కం కానిది. కానీ ఆ అంతే ఎత్తుని, అంతే ప్రేమని, అంతే యొక్క లోతుని లేదా అంతే వెడల్పుని సంపూర్ణంగా విస్తరించగలిగి ఆయన్ని సంతృప్తి పరచగలిగేది కేవలం రాధారాణి మాత్రమే అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల భగవంతుడు ఎన్ని రకాలుగా విస్తరణ చేసి పొందినప్పుడు కూడా ఆ విస్తరణకి రాధారాణి తన యొక్క విస్తరణ రూపంలో విస్తరించి ఆ భగవంతుని సంతృప్తిపరిచింది అని ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. అందులో ఇందులో కీలకమైన అంశం ఏంటంటే, మూల అంశం ప్రేమతో ఉంటే, ప్రేమ ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం దేనైనా నియంత్రించగలుగుతామో, ఆ యొక్క భగవంతుని మనం ఆదయం చేసుకోగలుగుతాము అనే విషయం మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే యశోదమాత శ్రీకృష్ణుని ప్రేమతో బంధించగలిగింది. భగవంతుని ఎవరు కూడా నియంత్రించలేరు, కేవలం బంధించలేరు, దండించలేరు కూడా. కానీ యశోదమాత కృష్ణుని బంధించింది, దండించింది, నియంత్రించింది కూడా. అది మన దామోదరులు చూసినట్టయితే మనకి దామోదర వ్యాసం మళ్ళీ వస్తుంది ఒక జస్ట్ 6-4 నెలల్లో. ఆ దామోదర లిస్ట్ మనందరికీ విశిష్టమే. కృష్ణుడు ఆమె కర్రపడి కొడుతుంటే కృష్ణుడు భయపడుతూ నన్ను కొట్టదండు గడగడ వండిపోతున్నాడు. కృష్ణుడు ఎవరైనా కొట్టగలరా, ఎవరైనా నియంత్రించగలరా. కానీ కృష్ణుడు కలవని నీరు పడుతూ యశోదమ్మ యొక్క ప్రేమకి అతడు బద్ధుడయ్యాడు. అదేవిధంగా కృష్ణుడు ఎవరిని బంధించగలరా, ఎవరు బంధించలేరు. కానీ యశోదమాత చాలా సులభంతో ఆ తాళ్లతో బంధించగలిగింది. అదేవిధంగా కృష్ణుని ఈ పని చేయొద్దు, నువ్వు ఇక్కడే ఉండి అంటే కృష్ణుడు అక్కడ నిలబడిపోయాడు వెళ్లకుండా. ఎవరైనా మన కృష్ణుడు నిలబడని చెప్పగలుగుతాం, కానీ ఎవరు చెప్పలేకపోయిన యశోదమాత అవి చెప్పగలిగింది. అంటే ప్రేమతో మనం దేనైనా సాధించగలము అనే విషయం మనం అవగాహన చేసుకోవాలి. అదేవిధంగా మనం కూడా ఇతరులని ఎంత బాగా మనం ప్రేమ చేస్తాం, ప్రేమిస్తామో అప్పుడు మనం వారికి కృష్ణ చైతన్యం ఇవ్వగలుగుతాం. ప్రభుపాదులు కోళ్ళు ఏం చెప్తానంటే, బిఫోర్ యూ బీట్ ద డాగ్ ఫస్ట్ యూ టై ద డాగ్ అన్నారు. కుక్కను కొట్టే ముందు కుక్క మెడకి బెల్ట్ వేయి, అప్పుడు కొట్టు. అప్పుడు కుక్క నేనేం చేయదు, ఎవరంటారు ఇంతమంది కుక్కలు నేను కుక్కలు పెంచిన వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. కుక్క మెడకి బెల్ట్ వేసావు అనుకోను, నువ్వు కరత చెదగొట్టిన కుక్క కుక్క కాయ కాయ అరుస్తుంది, కానీ నేను కనీసం ఒక్క వ్యతిరేకించి కరణ కరదు. ఇది ప్రత్యక్షంగా కుక్కను పెంచేవాళ్ళు తెలుస్తుంది. కానీ కుక్క మెడకి బెల్ట్ అయ్యకుండా కొట్టండి ఎవరైనా తిరిగి కరుస్తుంది. అంతే కదా బెల్ట్ అంటే ప్రేమ. కుక్కను ప్రేమ ఆత్మీయత అనే బంధంతో ఎప్పుడైతే బంధిస్తావో ఆ కుక్క ఎట్టి పరిస్థితులు కూడా వ్యతిరేకించు, తిరగబడదు, లేదా నిన్ను కరవదు. అదేవిధంగా ఇతర వ్యక్తులను మనం ప్రేమ అనే భావంతో బంధిస్తామో అప్పుడు ఆ వ్యక్తిని నిందించినా లేదా దండించినా ఆ వ్యక్తి తిరగబడడు లేదా నీకు వ్యతిరేకించడు అనే విషయం మనకు అర్థం చేసుకోవాలి. అందులో ఈ యొక్క ప్రేమ అనే విషయం ఎంతో ముఖ్యమైనది. ఇక్కడ ఈ రాణులందరూ కూడా అత్యంత ప్రేమతో, అంటే రాధారాణి విశ్వరాణి కాబట్టి వాళ్ళందరూ కూడా కృష్ణుని సంతృప్తిపరచడం వరకు అత్యంత ప్రేమతో ఆయన సేవ చేస్తున్నారు దాసికలుగా. ఆ విధంగా వారు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ భాష్యం చివరిలో ఏం చెప్తున్నారు, వారు ప్రేమతో అతన్ని పూర్తిగా నియంత్రించుండిరి. పూర్తిగా అంటే సంపూర్ణ కంప్లీట్ గా వాళ్ళు కృష్ణుని బంధించేశారు. ఎట్లా? ప్రేమతో. అందులో ఈ ప్రేమతో మనం ఎప్పుడైతే కార్యాలు ఆచరిస్తామో అప్పుడు అవతల వ్యక్తికి మనము వారి తప్పును సరిదిద్దగలుగుతాము, లేదా వారు చేసిన తప్పుకు మనం దండించగలుగుతాం కూడా. దండించినా లేదా నిందించినా వారి ఇటు పరిస్థితులు కూడా వాళ్ళు మనకు వ్యతిరేకించారు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అందులో ఈ యొక్క దాసభావంతో మనం ఎప్పుడైతే ఈ యొక్క దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ ప్రేమతో సేవ చేస్తామో ఆ యొక్క సేవ దాసభావన కృష్ణుని సంతోషపరుస్తుంది. ఆ విధంగా మనం కృష్ణుని యొక్క భక్తిలో మనం ప్రగతిని లేదా అభివృద్ధిని సాధించగలుగుతాం. ఆ విధంగా చేయడం ద్వారా మనం విశుద్ధ భక్తుని స్థాయికి మనం చేరుకోగలుగుతాం. అంటే ఈ యొక్క ప్రేమతో భక్తి సేవను ఆచరించడం ద్వారా విశుద్ధ భక్తి స్థాయికి చేరుకోవడం ద్వారా మనం కృష్ణ సహచర్యాన్ని మనం పొందగలుగుతాం, లేదా కృష్ణుని పట్ల గొప్ప ప్రేమని అనుబంధాన్ని మనం పెంపొందించగలుగుతాం అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందులో సారాంశం ఏంటంటే మొత్తం యొక్క అన్ని శ్లోకంలో కూడా మనం భక్తి సేవలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఈ యొక్క అవాంఛన వ్యక్తుల గురించి సాంగత్యానికి దూరంగా ఉండాలి. అంటే ఎవరైతే భక్తి సేవన మనకి ఆటంకపరుస్తున్నారో ఆ విషయాల పట్ల లేదా ఆ యొక్క వ్యక్తుల పట్ల ఖచ్చితంగా మనం దూరంగా ఉండాలి. కానీ మన సందేహం వస్తుంది, కొన్ని సమయాల్లో మనం ప్రచారం సమయంలో కొన్ని కొన్ని సందర్భాల్లో రకరకాల వ్యక్తులతో మనం తారసపడాల్సి వస్తుంది, లేదా వాళ్ళతో కలవాల్సి వస్తుంది. మరి ఇక్కడ మనం చర్చించిన విధంగా ఆ భక్తుల సాంగత్యం విడిచిపెట్టాలని మనం చెప్తున్నప్పుడు మనం వారికి ఏ విధంగా కృష్ణ చైతన్యం ఇవ్వగలుగుతాం, లేదా ఏ విధంగా వాళ్ళని కృష్ణ చైతన్య మార్గంలోకి రప్పించగలుగుతాం అనే విషయం మనకు సందేహం వస్తుంది. ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే వారిని మన కృష్ణ చైతన్యం నిమగ్నం చేయడం వరకు ఎంత శాతం వారికి మనం అవసరమో అంతే సమయాన్ని కేటాయించాలి. కానీ వారితో గంటల గంటల సమయాన్ని వెచ్చిస్తూ మన యొక్క నిజమైన స్థితిని లేదా మన యొక్క నిజమైన కార్యక్రమం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనే విషయం గమనించాలి. ప్రస్తుత సమయంలో కొంత సమయంలో రకరకాల వ్యక్తులు ఉంటుంటారు, వాళ్ళు ఈ భగవద్గీత మేము తీసుకోండి, లేదా శ్రీకృష్ణ దేవాదేవుని శ్రీకృష్ణ భగవాన్ పుస్తకం తీసుకోండి అని వెళ్ళినప్పుడు వారు ఈ పుస్తకాలు మాకు అక్కర్లేదు, మేము పలానా చదువుతున్నాం పలానా చదువుతున్నాం వాళ్ళు వ్యతిరేకించవచ్చు. కొన్ని సందర్భాలు వారు కృష్ణుని యొక్క విషయాల పట్ల ఆసక్తి చూపించకపోవచ్చు. అంత మాత్రాన ఆ వ్యక్తి సాంగత్యాన్ని దూరంగా ఉండమని కాదు, లేదా అటువంటి వ్యక్తులు దగ్గర రానివ్వకుండా ఎప్పుడు వాళ్ళని అసహించుకోమని కాదు. వారి పట్ల మనం దయతోనే ప్రేమతో ఎప్పుడైతే మెలుగుతామో మన ప్రవర్తన వారిలో మార్పుని లేదంటే ఈ కృష్ణ చైతన్యం తీసుకునే విధంగా వారికి సహకరిస్తుంది. కొన్ని సందర్భాల్లో మన యొక్క ప్రవర్తన వారి పట్ల మృదువుగా ఉన్నప్పుడు, లేదా వారి హృదయానికి ఆసక్తికర ఆనందకరం కలిగినప్పుడు, ఈవెన్ దో వాళ్ళు కృష్ణ చైతన్యం తీసుకున్నప్పుడు కూడా వారు మళ్ళీ ఈ యొక్క భగవద్గీత లేదా భాగవత పుస్తకాలని వారు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు కూడా, తిరస్కరించి వెళ్ళినప్పుడు కూడా మన ప్రవర్తన వారి పట్ల ఎంతో సుముఖంగా ఉంది కాబట్టి వారి తర్వాత కాలంలో వాళ్ళు మళ్ళీ కృష్ణ చైతన్యం తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు, లేదా మన కృష్ణ చైతన్య ఉద్యమానికి ఖచ్చితంగా సహాయం సాధిస్తారు. ఆ విధంగా చేయడం అనేది మన యొక్క ప్రచారానికి గొప్ప విజయం అని ప్రభుపాదులు ఈ ప్రీజింగ్ కృష్ణకాంక్షన్ పుస్తకంలోని ప్రభుపాదులు వివరిస్తారు. అందులో మన ప్రచార కార్యక్రమం ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులు ఈ భక్తి జీవితానికి వారు సహకరించకపోయినప్పుడు కూడా వారిని కృష్ణ చైతన్యం నిమగ్నం చేయడానికి మనం ఎంతో అనుకుగా మెలుకుగా వారితో నేర్పుతోని ప్రేమపూర్వక వారి పట్ల వర్తించినప్పుడు వాళ్ళు కృష్ణ చైతన్యం వాళ్ళు తీసుకోకపోయినప్పటికీ, లేదా ఈ యొక్క భగవత్ శాస్త్రాలు మనం తీసుకున్నప్పుడు కూడా మన ప్రవర్తన వారు ఎంతో ఆనందపరుస్తుంది కాబట్టి వారు తర్వాత కాలంలో ఖచ్చితంగా కృష్ణ చైతన్యం తీసుకునే అవకాశం ఉంది అనే విషయం తెలుసుకోవాలి. అందులో భక్తి జీవితాన్ని మనం అనుసరిస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క అవాంఛన వ్యక్తులను మనం జాగ్రత్తగా మెలిగి వాళ్ళని కృష్ణ చైతన్యం ఇచ్చే విధంగా చూసుకోవాలి. అంతేకాకుండా అనుకూల్యన అంటే కృష్ణుడికి ఏది ఇష్టమో ఆ విషయాలనే మనం చర్చిస్తూ ఉండడం వల్ల, ఆ విషయాలే మనం చేస్తూ ఉండడం వల్ల మన భక్తిలో ముందుకు వెళ్ళగలుగుతాం. మరి కృష్ణానుసారాలు అనే విషయంలోని ఇక్కడ మనం తెలుసుకున్నాము. ఈ యొక్క భగవంతుని యొక్క ఉదయం కార్యక్రమాలు, మంగళారతి, జపము, సంకీర్తన, భాగవత తరగతి, ప్రసాదము, శాస్త్రపఠన, సేవ, సంగతము, ఈ కార్యక్రమాలను కూడా క్రమం తప్పకుండా మనం ఎప్పుడైతే అనుసరిస్తామో అది మన భక్తి జీవితానికి ఏమైనా సహకరించావు కాబట్టి మన భక్తి జీవితంలో ముందుకు వెళ్లే విధంగా మనకు ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. అందులో ఈ యొక్క అనుకూలేశ్వర కృష్ణానుచరణం, కృష్ణుడికి ఏదైతే ఇష్టమో ఆ పనులే మనం చేయాలనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఎప్పుడు కూడా మననం చేస్తూ ఉండాలి. ఆ విధంగా చేయడం ద్వారా మనం ఈ యొక్క భక్తి మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాం. దాని తర్వాత ఏ సేవ చేస్తున్నప్పుడు కూడా నేను దాసుడినే అనే భావాన్ని మనం ఎప్పుడు కలిగి ఉండాలి. ఇక్కడ ఈ శ్లోకంలోని రాధా ఈ యొక్క లక్ష్మణ ఎంతో గొప్ప ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా నేను దాసీనే అనే భావంతో కృష్ణుతో మెలిగిందని ఇక్కడ చెప్తా ఉంది. మనం కొన్ని సందర్భాల్లో ఈ యొక్క కృష్ణ చేత వచ్చినప్పుడు కొంతమందికి నేను చాలా గొప్ప ఉన్నత వంశంతో వచ్చాను, లేదా గొప్ప చాలా తెలివైన వాడిని, లేదా నాకు ఏదైనా మంచి విషయాన్ని బాగా చేయగలను, నేర్పుంది, లేదంటే ఇతర ఎటువంటి గొప్ప కార్యాన్ని కూడా నేను చిటికలో చేయగలను, అటువంటి గొప్ప మెలుకులు చాకచక్యం నేర్పగలిగిన వ్యక్తులు ఉంటారు. కానీ ఆ అంత భావన ఉన్నప్పుడు కూడా ఆ భావనతో దాన్ని ఏ విధంగా ఉంచాలంటే కృష్ణునికి అనుకూలంగా నేను సేవకుడినే అనే భావనతో చేసినప్పుడు అది యాజమాన్యాన్ని కావచ్చు, లేదా కృష్ణుని కావచ్చు, లేదా ఆధ్యాత్మిక గురువుని కొరకు గురువుని కావచ్చు, అది వారిని సంతృప్తిపరుస్తుంది. కానీ అలా కాకుండా మనం ఏ కొద్ది మాత్రం గర్వభావంతో లేదా అహంకార భావంతో మన ఈ కార్యం ఆచరించట్లయితే ఆ యొక్క కార్యం ఎట్టి పరిస్థితులు కూడా విజయవంతం కాదు, అది ఎవరిని కూడా సంతృప్తిపరచ విషయం గమనించాలన్నమాట. అదేవిధంగా మన యొక్క సేవల్లోని లేదా ఇతర కార్యక్రమాల్లోని తోటి వ్యక్తుల సహచారం లేకుండా మనం ఏ కార్యం ఆచరించలేము. ఇక్కడ లక్ష్మణ తన గురించి తానే పొగుడుకుంటూ ఉన్న విషయాన్ని గమనించింది కాబట్టి వెంటనే తన యొక్క సవతులు అంటే తన ఇతర రాణులందరూ కూడా ఆమె కీర్తించడం మొదలుపెట్టిందని ఈ శ్లోకం చెప్తుంది. అందులో మనం ఈ యొక్క విషయం తెలుసుకోవాలంటే ఏ కార్యం ఆచరించడం కూడా మన తోటి వారి సహకారం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఆ కార్యంలో మనం ఇతర వ్యక్తుల గొప్పతనాన్ని లేదా వారి యొక్క ప్రాముఖ్యతని ఖచ్చితంగా వారి ఇతరులకి అంటే మన యాజమాన్యం కావచ్చు, అధికారులు కావచ్చు, ఖచ్చితంగా తెలియజేయాలి అనే విషయం తెలుస్తుంది. ఆ విధంగా చేయడం ద్వారా మనం నేను చాలా చిన్నవాడిని దాసుడు అనే భావన మనకు వెలుగుతుంది. అలా కాకుండా కేవలం మన గురించే మనం చెప్పుకున్నట్టయితే అది మన యొక్క ఆధిపత్యాన్ని లేదా ఇతరులను నియంత్రించాలి భావన మనలో మెలుగుతుంది కాబట్టి అప్పుడు అది ఎవరిని కూడా సంతృప్తిపరచదు అనే విషయం మనం తెలుసుకోవాలి. చివరిగా దాసిగా అంటే ఎన్నో గొప్ప విషయాలు కలిగినప్పుడు కూడా నేను దాసిగా కృష్ణుని సేవ చేశాను అనే భావంతో కష్టం వెలిగింది. అదేవిధంగా ఎంత గొప్ప చాకరికం నేర్పున్నా కూడా నేను ఎప్పటికి కూడా దాసుని అనే భావంతో మన కృష్ణ చైతన్యంలో మెలగాలి, కృష్ణ చైతన్య కార్యక్రమం ఆ విధంగా భావంతో మనం చేయాలి అనే విషయం ఇక్కడ ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. దాని తర్వాత ప్రేమపూర్వకంగా అంటే కృష్ణుని యొక్క భక్తి సేవని ప్రేమపూర్వకంగా చేయాలి. ప్రేమపూర్వకంగా చేయడం అంటే ఎనీ కార్యక్రమం ఏ సేవను కావచ్చు ప్రేమపూర్వకంగా చేసే కార్యక్రమం ఒకలాగా ఉంటుంది. ఏదో చెప్పారు కదా అనే కర్తవ్యంగా లేదంటే డ్యూటీగా చేసే కార్యక్రమం ఒకలాగా ఉంటుంది. దాన్ని మీకు ఒక చిన్న అనాలిసిస్ ఉదాహరణ తీసుకుందాం అంటే భగవంతుని యొక్క అర్చామూర్తి కావచ్చు, లేదంటే భగవంతుడికి అర్పించిన సేవలో కావచ్చు, లేదంటే మనం అది భగవంతుడు మనకు చాలా పెద్ద అవుతుంది. జస్ట్ మనకు అందుబాటులో ఉండే ప్రభుపాద గారి సేవ పవిత్ర భక్తులు మన ఆయన సంతృప్తి పర్సన్లోని నిజంగా భగవంతుడు సేవ చేసిన దాంతో సమానవుతుంది. ఇక్కడ కొన్ని సందర్భాలు నేను చూస్తుంటాను మన భక్తులు ప్రభుపాద గారికి ఇచ్చిన అర్పించిన ఆ పూలు కావచ్చు, లేదంటే పరిసర ప్రాంతాన్ని శుభ్రం చేయడం కావచ్చు, ఎంతో జాగ్రత్తగా అనుకుతోని చాలా ఎంతో వినయభావంతో మనం ఆ యొక్క సేవను అర్పించాలి. కానీ శుభ్రం చేసే విషయాన్ని మనం కొన్ని సమయాలు చూస్తుంటారు, ఇట్లా ఇట్లా పూజ చేస్తుంటారు, అక్కడ ప్రభుపాద స్వయంగా ఉండాలనే విషయాన్ని గమనించుకుంటారని ఏదో ఒక జస్ట్ లైక్ ఒక ప్రతిమ ఉందనే భావంతోనే మెలుగుతూ ఉంటారు. అది ప్రతిమగా కాకుండా కేవలం ప్రభుపాద గారు ఉన్నారనే భావంతో ఉన్నట్టయితే అది ప్రేమతో వచ్చినట్టు ఉంది. ప్రతిమగా అనుకున్నట్టయితే కేవలం కర్తవ్యంగా ఉంటుంది, ఇక నా చెప్పారు చేయాలనే భావంతో ఉంటుంది. అందులో ఈ సిమిలర్ కొన్ని సమయాల్లో ప్రభుపాద గారి పక్కన అన్ని వస్తువులు పెట్టేస్తుంటారు. యాక్చువల్ ప్రభుపాద ఆసనం అది, ప్రభుపాద ఆసనం ప్రభుపాద పక్కన కొంత ముదంగలు పెడతారు, కడతాలు పెడతారు, కొన్ని బొట్టలు రకరకాలు పెడతారు. ఎన్నో సందర్భాలు నేను చెప్పాను ఆ విధంగా చేయొద్దు, ప్రభుపాద ఆసనం పక్కన ఇవన్నీ ఉంచొద్దు, నేను సపరేట్ పెట్టానంటే మళ్ళీ యథావిధిగా చేస్తుంటారు. అంటే అక్కడ వాళ్ళు కర్తవ్యంగా చేస్తున్నారు కానీ ప్రేమ అనే భావంతో చేయట్లేదు విషయం మనం గమనించాలి. అంటే ప్రేమ అనే విషయంలోనే మనం ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించగలుగుతాం. కర్తవ్యం అంటే చెప్పారు చేశాను బాధ్యతలు ఉంటుంది, కానీ అక్కడ మనం బాధ్యతగా వర్తించామనే విషయం గమనించాలి. అందులో ఏ కార్యక్రమం కృష్ణ కోసం చేస్తున్నా లేదా భగవంత్ భక్తుల కోసం చేస్తున్నా అది మనం ప్రేమతో చేయడం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ అది మనకు అందుబాటులో లేదు, మనం తెలుసుకోలేకపోతున్నాం అంటే ఎవరైతే ఆ విషయం తెలుసుకున్నారో వాళ్ళని మనం అడిగి మనం తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్, ఉదయం తులసి హారతి చేస్తున్నప్పుడు మన మన సుధాకర్ సుధామయ్య ప్రభు వచ్చి ప్రభు తొలిసారి ఏ విధంగా చేయాలని వచ్చాడు. సుధాహాలు ఏ విధంగా చేయాలని ప్రాసెస్ నేను చెప్పాను కాబట్టి దాని ప్రకారం ఆయన చేయగలిగాడు. కుమార్ చేయలేపినప్పుడు కూడా ఎంతో కొంత అనుసరించాడు. ఆ విధంగా అనుసరించి ఒక చేయగా చేయగా ఒక రోజు తులసి మాత్రం కరెక్ట్గా హార చేయగల స్థితికి రాగలుగుతాడు. అంటే పద్ధతిని మనం తెలుసుకోవడం ద్వారా ఆ విధానాన్ని ఏ విధంగా చేయడం అనేది మనకు అవగాహన అవుతుంది. అదేవిధంగా సేవ కావచ్చు, ఎటువంటి కార్యక్రమం కావచ్చు, తెలిసిన వ్యక్తిని అడగడం ద్వారా ఆ పద్ధతిని అనుసరించి మనం ఆ కార్యక్రమం చేయడం ద్వారా మనం ఆ యొక్క భగవంతుడి పట్ల కావచ్చు లేదా భగవత్ సేవల పట్ల కావచ్చు మనం ప్రేమతో వర్తించే విధంగా మనం తయారు కాగలుగుతాం. ఆ విధంగా కార్యక్రమాన్ని అనుసరించగా మనం పవిత్రమైన ప్రేమ స్థాయి అంటే భగవంతుడితో ఆల్టర్లో భగవంతుడు ఏ విధంగా వర్తించాలనే స్థాయికి మనం చేరుకుంటాం. ఇవన్నీ మనకి అందుబాటులో ఉండే సేవలు. ఆ సేవల నుంచి ఉన్నచెంతూ ప్రత్యక్షంగా భగవంతుడు ఏ విధంగా వర్తించాలనే స్థాయికి చేరుకుంటాం. అది చాలా సమయం పడుతుంది. అంటే ఏ విధంగా మనం మెలుగుతున్నాం అనే విషయం మీద ఆధారపడుతుంది. అందువల్ల ఈ యొక్క రాధారాణి భగవంతుని యొక్క హారీ శక్తి అంటే ఎప్పుడు కూడా ఆనందాన్ని భగవంతుడు ఏ విధంగా ఆనందపరచాలని ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ భావంతో ఉన్నవారే కాబట్టి ఎవరు ఈ రాణులందరూ కూడా అదే భావంతో వాళ్ళు కృష్ణుణ్ణి పూర్తిగా నియంత్రించగలిగారు అని ఇక్కడ భాష్య ఒక చివరిలో వివరిస్తోంది. ఇక రాధారాణి ఏ భావంలో ఉందో అదే భావంలో ఆమెకు విస్తరణైన ఈ రాణులందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్తో ప్రేమపూర్వకంగా దాసభావంతోనే వాళ్ళు కృష్ణునితో మెలిగారు. కాబట్టి వాళ్ళు కృష్ణుణ్ణి నియంత్రించగలిగారు అని ఇక్కడ మనం అవగాహన చేసుకోవచ్చు. అదేవిధంగా భక్తి జీవితాన్ని ఆచరిస్తే మనందరూ కూడా మన కార్యక్రమాల్లో మనం తెలియని విషయాలు ఇతరుల నుంచి అడిగి తెలుసుకుని ఆ కార్యక్రమాన్ని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ భగవంతుని సంతృప్తి కొరకు మన కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఆచరిస్తామో అనుసరిస్తామో అది అధికారుల్ని ఆధ్యాత్మిక గురువుని భగవంతుని ఖచ్చితంగా సంతృప్తిపరుస్తుంది. ఆ విధంగా మనం భగవంతుని భక్తి మార్గంలో ప్రగతిని లేదా విజయాన్ని సాధించగలుగుతామని ఇక్కడ మనం అవగాహన చేసుకోవచ్చు. ఈ శ్లోకం నుంచి నేను అవగాహన చేసుకుని కొన్ని విషయాలు మాత్రమే. దీని నుంచి మీకు ఏమైనా సందేహం ఉంటే అడగచ్చు లేదా క్లారిఫికేషన్ ఉంటే అడగచ్చు లేదా కామెంట్ ఉంటే చేయొచ్చు. జయ శ్రీ శ్రీ రాఘవన్ భగవాన్కి శిల ప్రభుపాద్కి.